ప్రభునందు ప్రియులైన ఆరాధనా ప్రేక్షకులకు, ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్న ప్రేక్షకులకు ప్రభు అయిన యేసు అమూల్య నామమున ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. ప్రేమతో ఈ కార్యక్రమాన్ని మీరు తిలకిస్తూ ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాలు ఉంటున్నాయని, వాక్య సంబంధంగా ఆత్మ సంబంధమైన లోతైన మర్మాలు వింటున్నామని మీరు తెలియచేస్తూ రాస్తున్న ఉత్తరాలను బట్టి మీకు ధన్యవాదాలు. ఫోన్ కాల్స్ చేస్తున్నందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రేమతో ప్రోత్సహిస్తున్నందుకు కూడా మీకు వందనాలు తెలియచేస్తున్నాం. గతంలో ఆదికాండం 37వ అధ్యాయం ధ్యానం చేశాం. యోసేపు చరిత్ర చదువుతూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనం అక్కడ ధ్యానం చేశాం. క్రీస్తు ప్రభువు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి కూడా మనకి కనిపిస్తాడు. అలాగే ప్రకటన గ్రంథం ముగింపు వరకు ప్రభువు కనిపిస్తూ ఉంటాడు. యోసేపు 37వ అధ్యాయంలో సహోదరుల ద్వారా ద్వేషించబడ్డాడు. ప్రభు అయిన యేసు కూడా అలాగే ద్వేషించబడ్డాడు. యోసేపును గోతిలో తోశారు. క్రీస్తు ప్రభువు కూడా మనందరి కొరకు మరణించాడు. యోసేపును గోతిలో నుండి తీసివేశారు. ప్రభు అయిన యేసు సమాధిని జయించి తిరిగి లేచాడు. ఇలాగూ పోలికలు, చక్కని పోలికలు. ఆ పోలికలలో ప్రభు అయిన యేసు మనకు కనిపిస్తాడు. యోసేపును అమ్మివేశారు. క్రీస్తు ప్రభువుని 30 వెండి నాణ్యాలకు అమ్మివేశారు. ఇప్పుడు యోసేపు ఐగుప్తునకు వచ్చాడు. ఐగుప్తు అంటే నశించిన ఈ పాపలోకం. ఈ పాపలోకంలో ప్రభు అయిన యేసు చేసిన పని ఏమిటి? ఆయన శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి ఆయన జరిగించిన పరిచర్య, ఈ విషయాలు ఆదికాండం 39వ అధ్యాయంలో మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసి ప్రారంభం చేద్దాం ఈ ధ్యానాన్ని. ప్రియుడవైన తండ్రి, మా రక్షకుడైన క్రీస్తు ప్రభు మహామహిమ పాత నిబంధనలో మరుగు చేసి మాకు బయలుపరుస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ధ్యానాల ద్వారా ప్రియరక్షకుడైన ప్రభు యొక్క మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును, ఆయన శ్రేష్టతను తెలుసుకుని మేమందరము సంతోషించగలుగునట్లు మా ప్రియ ప్రేక్షకులను కరుణించమని ప్రభు అయిన యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఆదికాండం 39వ అధ్యాయం ప్రారంభ వచనంలో పోతీఫెరో ఇంటిలోనికి, ఐగుప్తులోనికి యోసేపు బానిసగా అమ్మబడినట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రభువు కూడా ఈ లోకంలో జీవించినంతకాలం బానిసగా ఉన్నాడు. ఆ విధంగా తండ్రి యొక్క మాటను జవదాటకుండా లోబడి చివరకు తన ప్రాణాన్ని కూడా మన కొరకు త్యాగం చేసి అంతగా ఆయన తండ్రికి లోబడ్డాడు. అలాంటి లోబడే జీవితం మనందరికీ కావాలి. దైవ చిత్తానికి లోబడే మనస్సు, హృదయం, అలాంటి ప్రవర్తన దేవుడు మన దగ్గర నుండి కోరుతున్నాడు. యోసేపు తండ్రి వద్ద ఆనంద సంతోషాలతో జీవిస్తూ ఉన్నవాడు. సహోదరుల క్షేమం కొరకు వచ్చినప్పుడు ఆయన అమ్మివేశారు. ఇప్పుడు పోతీఫెరో దగ్గర బానిసగా ఉన్నాడు యోసేపు. సేవకుడుగా యజమాని ఏం చెబితే అదే చెయ్యాలి. క్రీస్తు ప్రభువు కూడా పరలోకపు తండ్రి అయిన దేవునితో నిరంతరము ఆనందిస్తున్నాడు. కానీ మనందరి కొరకు ఈ పాపలోకానికి ప్రభు వచ్చాడు, దాసుడుగా వచ్చాడు. ఆ మాట దేవుని వాక్యంలో మనం చదువుతాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం దైవ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ఆయన దేవుని స్వరూపి, దేవునితో సమానముగా ఉండేవాడు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించాడు, దాసుడయ్యాడు మనందరి కొరకు. ఈ లోకంలో దేవుని మహిమపరచడానికి ఏ పని చేయాలో దైవదాసుడుగా ప్రభు ఐగుప్తులో ఒతీఫరో ఇంట్లో ఉన్నాడు. మనం కూడా, మన పరిస్థితి కూడా అంతే. యోసేపే కాదు, ప్రభు అయిన యేసు ఆ విధంగా దాసుడుగా జీవించాడు. ఆ క్రీస్తు ప్రభువుకు కలిగిన మనస్సు మనం కలిగి జీవించాలి. అతిశయపడే మనస్సు, అహంకారపూరితమైన మనస్సు, హెచ్చించుకునే మనస్సు, సాతానీయమైన మనస్సులు మనం తీసివేయాలి. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు, తగ్గించుకునే మనస్సు, దాసుడుగా శిష్యుల పాదముల చెంత నిలిచాడు. దైవగ్రంథాన్ని మనం చదివినట్లయితే నిర్గమాకాండం 21వ అధ్యాయంలో ఒక దాసుడు లేక బానిసను గురించి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మొదటి వచనం నుండి కూడా మనం చదవచ్చు. నిర్గమాకాండం 21వ అధ్యాయం మొదటి వచనం, అక్కడ చెప్పింది హెబ్రీయుడైన దాసుడు. నిర్గమాకాండం అంతా 21వ అధ్యాయంలో ప్రభు అయిన యేసే ఆ దాసుడు. నిరంతరము దేవునికి దాసుడుగా ఉన్నాడు. ఆయన చెప్పినట్టుగా చేశాడు. ఈ విషయాన్ని నిర్గమాకాండం 21వ అధ్యాయం ప్రారంభం నుండి ఉన్న విషయాన్ని కీర్తన గ్రంథంలో మనం చదువుతాం. 40వ కీర్తన 5వ వచనం, నీవు నాకు చెవులనిచ్చి ఉన్నావన్నాడు కీర్తనాకారుడు. దేవుడు చెవులివ్వడం అంటే ఏమిటి అర్థం? 40వ కీర్తన మనం కొంచెం క్రింద చదివినట్లయితే వచనాల్లో 8వ వచనం, దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చితిని అన్నాడు. 6వ వచనంలో ఈ చిత్తాన్ని ఎలా నెరవేరుస్తావంటే నీవు నాకు చెవులనిచ్చి ఉన్నావన్నాడు. ఏమిటా భావం? నిర్గమాకాండం 21వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని ప్రభు అయిన యేసు ఇక్కడ నెరవేరుస్తూ ఉన్నాడు. చెవులు అంటే హెబ్రీ దాసుడు 6 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోవచ్చు, యజమానిని విడవచ్చు, స్వేచ్ఛ వస్తుంది, కానీ నీ దగ్గరే నివసిస్తాను అని హెబ్రీ దాసుడు చెబితే యజమానుడు అతనిని గుమ్మం దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆ గుమ్మంపై దాసుని యొక్క చెవిని పెట్టి దబ్బడంతో ఇనుముతో గుచ్చాలి. బాధాకరమైంది. అప్పటి నుండి యజమానికి నిరంతరము దాసుడై ఉంటాడు. అలాగే క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నంతకాలం దేవునికి దాసుడు. ప్రభు బిడ్డలకు సెలవు లేదు. నిరంతరము దేవునికి దాసుడుగా ఉండి ఆయన పని చేయవలసిందే మనం. ప్రభు అయిన యేసు తండ్రి దగ్గర సంతోషంగా గడిపేవాడు, యోసేపు ఇశ్రాయేలు దగ్గర గడిపినట్లుగా. కానీ ఆ భాగ్యాన్ని సౌభాగ్యాన్ని విడిచిపెట్టి మనందరి కొరకు దీనుడుగా హీనుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆదికాండం 39వ అధ్యాయం మొదటి వచనం యొక్క సారాంశం అది, దాసుడైన క్రీస్తు ప్రభు మనందరి కొరకు పరిచర్యలు చేస్తూ ఉన్నాడు, చేయడానికి ప్రభు సిద్ధపడ్డాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని బిడ్డలంతా దాసులే, ఆయన కొరకు పరిచర్య చేయాలి. ఏ ఉద్యోగంలో ఉన్నా ప్రభు కొరకు మనం పరిచర్య చేయొచ్చు. ఏ పనిలో ఉన్నా ప్రభు కొరకు పరిచర్య చేయొచ్చు. పరిచర్య అనగానే ప్రసంగాలనే కాదు. ప్రసంగాలు కేవలం పరిచర్య మాత్రమే కాదు. దైవ సంఘంలో, దేవుని సంఘంలో, దైవ సన్నిధిలో మనం చేసే పరిచర్యలు చాలా ఉన్నాయి. మీ దగ్గర డబ్బుంటే ప్రభు పరిచర్య కొరకు ఇవ్వచ్చు. వీలు చూసుకుని దేవుని సంఘంలో పనులు చేయొచ్చు. ఎవరో ఇద్దరు ముగ్గురే చేయాలని కాదు, కొందరిని జీతమిచ్చి పనులు చేయించుకుంటాం సంఘంలో. వారి బదులు మనమే పని చేయొచ్చు. దేవునికి జీతగాళ్ళు మనమే. ప్రభు బానిసగా ఉన్నాడు. యజమాని ఏం చెబితే అది చేయడమే. ఆ విధంగా పోతీఫెరో ఇంటిలో యోసేపు బానిసగా అమ్మివేయబడ్డాడు. క్రీస్తు ప్రభు దాసుడుగా వచ్చాడు. మనమందరం దూరం దృష్టితో చూస్తే ప్రభు నమ్మిన వారు ఆయన దాసుడు. ఆయన కొరకు పనిచేయాలి. సువార్త పని చేయొచ్చు, ప్రార్థన పరిచర్య చేయవచ్చు, సంగీత పరిచర్య, ప్రభువుని మహిమపరిచే పరిచర్య చేయొచ్చు. ఈ డబ్బున్న వారు దేవునికి ఇచ్చే పరిచర్య చేయొచ్చు. అలాగూ ప్రభు ఏ విధంగా నిన్ను ఆయనకు పరిచర్య చేయమంటున్నాడో ఆ పరిచర్యలో మన జీవితాన్ని వాడాలి. సోమరులుగా ఉండకూడదు. యోసేపు పరిచారకుడుగా, బానిసగా ప్రభువుని ఘనపరిచి పరిచర్య చేయాలని ఉన్నాడు. అలాగే క్రీస్తు ప్రభు కూడా బానిస. ప్రభు పని దేవుని ఇంటిలో. యోసేపేమో ఐగుప్తులో పోతీఫెరో ఇంటిలో ఉన్నాడు. క్రీస్తు ప్రభు దేవుని ఇంటిలో ఉన్నాడు. మనం కూడా ప్రభుతో పాటు ఆయన ఇంట్లో ఉన్నాం, ఆయన సంఘంలో ఉన్నాం. దేవుడు నీకే పని అప్పగించాడో నమ్మకంగా ఆ పని జరిగించాలి. యోసేపు అలాగూ పని చేస్తూ ఉన్నాడు. 2వ వచనంలో మనం చదివినట్లయితే, యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తిని ఇంట ఉండెను. అద్భుతమైన మాటలు గమనించారా? యెహోవా యోసేపునకు తోడై ఉండెను. మంచి మాటలు. మనకు కూడా ప్రభు తోడై ఉంటాడు. దేవుని ఇంటిలో ఉండి ఆయన సంఘములో జీవిస్తూ ఆయన పనిలో వేగిరముగా చురుకుగా పనిచేస్తూ ఉంటే దేవుడు తోడై ఉంటాడు, ప్రభు వారితో ఉంటాడు, ప్రభు దీవెన ఉంటుంది దేవుని పని చేసేవారికి. ఈ పని, కొద్ది పని, తక్కువ పని, చిన్న పని అనేది ఏదీ లేదు దేవుని మందిరంలో. ప్రతి పని కూడా శ్రేష్టమైంది. అందువల్ల అవకాశాన్ని పోగొట్టుకొనక దేవుని సన్నిధిలో పని చేయడానికి గుర్తింపు కొరకు చేయకూడదు, నలుగురు మెచ్చుకుంటారని చేయకూడదు, అందరు మెప్పు పొందడానికి దేవుని పని చేయకూడదు, తప్పది. అలాంటి ఉద్దేశాలు సరిచేసుకోవాలి. ప్రభువుని ఘనపరచాలన్న ఏకైక దీక్షతో ప్రభు పని చేయాలి. అందువల్ల ఒక చిన్న విషయం చెబుతాను. జీతం వచ్చినప్పుడు, పనిచేసినప్పుడు, వ్యాపారంలో డబ్బు వచ్చినప్పుడు కొంత తీసి బ్యాంకులో వేస్తాం, మరికొంత వేస్తాం. నెల చివర కానీ సంవత్సరం చివర కానీ బ్యాంకులో ఎంత డబ్బు ఉందో చూస్తాం. అలాగే ప్రభు కొరకు పనిచేస్తూ ఉంటే, ప్రార్థన చేస్తే, పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తే, దేవుని మందిరంలో పనిచేస్తూ ఉంటే, ప్రభు కొరకు ఇస్తే పరలోక బ్యాంకులో నీ కొరకు డబ్బు పడుతుంది. అది ఎంత ఉందో చూడండి. భూ సంబంధంగా నీవు ధనవంతుడివే, కానీ పరలోకంలో డబ్బు లేకపోతే దరిద్రం. కొందరు అంటాడు దరిద్రుడు వీడని. అసలు దరిద్రుడు ఎవడంటే పరలోకపు బ్యాంకులో డబ్బు లేనివాడు దరిద్రుడు, ప్రభు కొరకు పని చేయని వాడు దరిద్రుడు, ఆయన కొరకు సేవకుడుగా సేవ చేయని వాడు దరిద్రుడు, ప్రభువుకు ఇవ్వని వాడు దరిద్రుడు, ప్రభు కొరకు చెమట పట్టేటట్టుగా పని చేయని వాడు దరిద్రుడు. యోసేపు అలా కాదు, యజమాని ఇంట సేవకుడుగా ప్రవేశించాడు. క్రీస్తు ప్రభు ఈ పాపపు ఐగుప్తులో సేవకుడుగా వచ్చాడు. మనం కూడా ప్రభు పని చేద్దాం. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని మహిమ కొరకు సంఘములో, సంఘము వెలుపల ప్రభు పని చేద్దాం. రెండవ వచనానికి వెళదాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. ఆదికాండం 39:2. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. అద్భుతమైన మాటలు. ప్రభు పనిచేసేవారికి దేవుడెప్పుడు సమీపంగా ఉంటాడు, తోడుగా ఉంటాడు. సోమరులకు దేవుడు తోడు ఎలా ఉంటాడు మీరు చెప్పండి? అలాంటి వారిని కరుణిస్తాడు, కానీ దేవుడు వారిని అభినందించలేడు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. ఆ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తులో నెరవేరాయి. మీరు దేవుని ఒక్క వాక్యాన్ని మీరు గమనించండి. యెహోవా యోసేపునకు తోడై ఉండి అతడు తన యజమానుని అడుగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను, వర్ధిల్లుచుండెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. చాలా రమ్యమైన మాటలు. దేవుడు ప్రభు అయిన యేసుతో ఉన్నాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. వచనాల సందర్భాలు కొద్ది వచనాలు మీ దృష్టికి తెస్తాను. ఆ వచనాలు మీరు జాగ్రత్తగా దైవ గ్రంథంలో చూడండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. ఆ యెహోవా క్రీస్తు ప్రభు కూడా తోడై ఉన్నాడు. ఎలాగంటే ప్రభు అయిన యేసు జన్మించగానే ఆయన ఒంటరిగా లేడు, పశువుల పాకలో ఉన్నాడు, ఒక తొట్టిలో ఉన్నాడు. దేవుని దూతలు పరలోక సైన్య సమూహములో చేశారు. ఆయన గురించి కీర్తనలు పాడుచున్నారు. దేవుడు తన తోడు ఆ విధంగా రుజువు చేశాడు. తరువాత ఆయన ఇంటిలో ఉన్నాడు. అప్పుడు జ్ఞానులను దేవుడు పంపించాడు. ఈయన నిజమైన దేవుడు, ఈయన్ని ఆరాధన చేయడానికి వచ్చామని జ్ఞానులు ప్రభువుని స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని మహిమపరిచారు. కాస్త వయసు వచ్చి ప్రభు పెద్దవాడైన తరువాత యోహాను తోడుగా ఉన్నాడు. ఆయన చెప్పుల వారు ఇప్పుటకైనను నేను పాత్రుడను కాను, అంత యోగ్యుడైన వాడు ప్రభు అని దేవుని తోడు ఆ విధంగా మనుషుల ద్వారా ప్రభు చెప్పించాడు. ఆ తరువాత ప్రభు అయిన యేసు సిలువ వేయబడినప్పుడు శతాధిపతి చెబుతున్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు, నీతిమంతుడు, ఆయనలో ఏ లోపము లేదు. అలాంటి శ్రేష్ఠుడైన రక్షకునికి అడుగడుగునా దేవుడు తోడై ఉన్నాడు. పుట్టినప్పుడు, పెరిగినప్పుడు, పరిచర్య చేసేటప్పుడు, చివరకు సిలువలో దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండి దేవుని దూతల ద్వారా, మనుష్యుల ద్వారా ప్రభు అయిన యేసునకు సాక్ష్యమిచ్చాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. చక్కగా ముమ్మారు దేవుడు కూడా ఆయనకి తోడుగా ఉండి ప్రభువు ఇచ్చిన సాక్ష్యం కూడా అదే, యెహోవా అతనికి తోడై ఉండెను. అద్భుతమైన మాటలవి. దేవుడే ప్రభు అయిన యేసునకు తోడై ఉండెను. యోసేపుతో ఉన్న ప్రభువే ప్రభు అయిన యేసుతో కూడా, ఆ ప్రభువే అనగా దేవుడే తోడై ఉన్నాడు. యెహోవా లేక దేవుడు యోసేపుతో ఉన్నాడు, ప్రభువుతో ఉన్నాడు. ఆయన పని చేస్తే మనకు కూడా తోడుగా ఉంటాడు. అందువల్ల దేవుడు తోడుగా ఉండి ప్రభువుని చూస్తూ ఉన్నాడు. మీకు జ్ఞాపకం ఉన్నదనుకుంటాను, దైవ గ్రంథంలో 3 వచనాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. యోహాను సువార్త 3:17 చెబుతూ ఉన్నాడు. తరువాత మత్తయి సువార్త 3:17 ప్రభు అయిన యేసు బాప్తీసం పొందిన తరువాత దేవుడు చెప్పిన మాటలు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. ఆయన నా ప్రియకుమారుడు అంటే 30 సంవత్సరాలు ప్రభు అయిన యేసు సేవ చేసిన ఆయన సేవా జీవితం ఉంది. ప్రభు అయిన యేసు ఊరూరు తిరగలేదు, ఇంటింటికి వెళ్ళలేదు, కానీ తండ్రి కొరకు సాక్షిగా సేవ చేశాడు. ఆయన జీవితమే ఒక సాక్ష్యం. ప్రభు అయిన యేసు జీవితాన్ని చూచిన పరమ తండ్రి అన్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. యెహోవా ఆయనకు 30 సంవత్సరాలు తోడుగా ఉన్నాడు. మరో సందర్భంలో మార్కు సువార్త దయచేసి చూడండి, 9:07 అక్కడ ప్రభు ఇదే మాటలు సెలవిస్తున్నాడు. రూపాంతరపు కొండ మీద పేతురు యాకోబు యోహానులతో ప్రభు అయిన యేసు ఉండి ఆ రూపాంతర సమయంలో పరలోకపు తండ్రి మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆ రూపాంతరపు కొండ అనుభవాన్ని గురించి పేతురు తన 2వ పత్రికలో రాస్తున్నాడు. ఆ మాట కూడా చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1:17 ఆయన మహాత్మ్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేమా పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. దేవుడు యోసేపునకు తోడై ఉండెను, ప్రభు అయిన యేసుతో కూడా ఉండెను. మనందరితో కూడా ప్రభు ఉంటాడు. అయితే దేవుని పని మనం చేయాలి. దేవుని పని అంటే పాస్టర్లుగా అందరూ మారాలని కాదు. అందరూ ప్రభువుని నమ్మిన వారు పాస్టర్లే. వారి జీవితం ద్వారా సాక్ష్యం ఇవ్వాలి. వారు చేసే ప్రభు కొరకు చేసే పరిచర్య ద్వారా ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి. ప్రసంగం మాత్రమే దేవుని సేవ అనుకోకూడదు. ప్రసంగికుడే దేవుని సేవకుడు అనుకోకూడదు. మనందరం కూడా దేవుని బిడ్డలు, ప్రభువు నమ్మిన వారు. ప్రభు కొరకు సాక్షులుగా జీవించి ఆయన పనిని జరిగించాలి. ఆదికాండం 39:2 యోసేపు సేవకత్వం. సేవకునికి దేవుడు యెహోవా అతనికి తోడై ఉండెను, ప్రభు అయిన యేసునకు కూడా తోడై ఉండెను. దేవుడు మనతో ఉంటే ఎన్నటెన్నటికీ మనం ఆశీర్వదించబడిన వారు. దేవుడు మనతో ఉంటే మనం దీవించబడిన వారు. దేవుడు లేకుండా ప్రసంగాలు చేయొద్దు. దేవుడు లేకుండా గుడుల్లో పని చేయబాకండి. దేవుడు లేకుండా పాటలు పాడబాకండి. దేవుడు లేకుండా దేవుని పని చేయొద్దు. మారు మనసు లేకుండా, తిరిగి జన్మించకుండా దేవుని పని చేస్తే ఆశీర్వాదం లేదు. తిరిగి జన్మించి ప్రభు అయిన యేసు రక్తములో కడగబడితే దేవుడు అతనికి తోడై ఉండను. యెహోవా తోడు, ప్రభు అయిన యేసు మనకు తోడుగా ఉంటాడు. మార్పు లేని ప్రార్థనలు వ్యర్థం. మారు మనసు లేని పరిచర్య వ్యర్థం. ప్రసంగాలు ఇంకా వ్యర్థం. దేవుడు మెచ్చడండి. మనుషులు మెచ్చచ్చు మీ నైపుణ్యం, చాతుర్యం, ప్రసంగ చాతుర్యాన్ని, పాటల చాతుర్యాన్ని చూచి ప్రజలు మెచ్చచ్చు. కానీ కుతికల వరకు పాపపు ఊబిలో కూరుకొని పోయి ఏ పని దేవుని కొరకు పనిచేసినా దేవుడు మెచ్చున, మనుషులు మెచ్చుకుంటారు. పాపపు ఊబిలో కూరుకొని పోయి చేసే పని దేవుడు మెచ్చడు. ఏ పని చేసినా ప్రభువు చెప్పాలి, నీవు నా ప్రియకుమారుడు, నీ యందు నేను ఆనందిస్తున్నాను, ఆ మాట ప్రభు మన గురించి చెప్పగలిగితే మంచిది. యోసేపునకు దేవుడు తోడై ఉండే, దేవునికి ప్రియకుమారుడుగా ప్రభు యొక్క పరిచర్య చేస్తున్నాడు. ప్రభు అయిన యేసునకు దేవుడు తోడై ఉండెను. యోసేపు వంటి ఒక పరిచారకుడు రాబో తరాల్లో వస్తాడని ప్రపంచానికి దేవుడు చెబుతూ వచ్చాడు. అలాంటి రక్షకుడు దేవుడు చెప్పినట్టుగా రానే వచ్చాడు. ఆయన పరిచర్యను చేశాడు ప్రభు. 30 సంవత్సరాలు వ్యక్తిగత పరిచర్య, ఆయన జీవితము ద్వారా పరిచర్య చేశాడు, దేవుణ్ణి లోకానికి చూపించాడు. ఆ తరువాత ప్రసంగ పరిచర్య చేశాడు. 30 సంవత్సరాలు జీవిత పరిచర్య, 3.5 సంవత్సరాలు ప్రసంగ పరిచర్య, స్వస్థత పరిచర్య. అలాగూ ఏది చేసినా ఆయన జీవితం అంతా దేవునికి పరిచర్య. కనుక ప్రభు బిడ్డలంతా పరిచారకులు. యోసేపు పొతీఫరో ఇంట్లో పరిచారకుడు, యెహోవా అతనికి తోడు. దేవుని పరిచారకులమైతే దేవుడు మనతో ఉంటాడు, మన జీవితాలను ఆశీర్వాదకరమైన మార్గంలో ప్రభు నడిపిస్తాడు. యెహోవా అతనికి తోడయ్యుండెనని చక్కని మాటలు ప్రభు అయిన యేసును గురించి, యోసేపును గురించి చదువుతున్నాం. అలాగూ ప్రభు మార్గంలో నడిస్తే దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు, మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. 2వ వచనం మరలా చదువుతున్నాను. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఎగుప్తిని ఇంట ఉండెను. వర్ధిల్లినవాడు, దేవుడు తోడుగా ఉంటే మన జీవితాల్లో మనం వర్ధిల్లతాం. ఆశీర్వాదమునకు మన జీవితాలు ఆద్యం పోసినట్టుగా ఉంటాయి. గొప్ప దీవెన ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేసేవాడు ప్రభు అయిన యేసు. అందువల్ల యెహోవా అతనికి తోడయ్యుండెను కనుక అతడు వర్ధిల్లుచుండెను. వర్ధిల్లటం అంటే ప్రభు యొక్క దీవెన. ఆ మాట మనకు రాగానే క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఎలా వర్ధిల్లాడో మనం వాక్యంలో నేర్చుకోవాలి. యోసేపు వర్ధిల్లటం మాత్రమే కాక క్రీస్తు ప్రభు కూడా మనుష్యుడుగా ఈ లోకానికి వచ్చి దేవుని సన్నిధిలో దినదినం వర్ధిల్లాడు. ఆ విషయాన్ని దావీదు తెలియచేస్తున్నాడు కీర్తనలో. ప్రభు అయిన యేసు వర్ధిల్లతాడని మొదటి కీర్తనలో చెప్పాడు. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు వర్ధిల్లు చెట్టు వలె ఉంటాడన్నాడు. అలాగూ దేవుని యొక్క సన్నిధిలో జీవించేవారు ఎన్నటెన్నటికీ వర్ధిల్లతారు. దైవాశీర్వాదం ఆయన ప్రజలపై ఉంటుంది. ప్రభు కొరకు పరిచారకులుగా జీవించి ఆయన నామాన్ని మహిమపరచుదాం. ప్రార్థన చేద్దాం. ప్రియుడవైన తండ్రి, ఈ మా ధ్యానములను దీవించండి. ఆత్మ సంబంధమైన మా జీవితాలను ప్రోత్సహించి శక్తినిచ్చే మీ మాటలు, మీకు ప్రియులుగా జీవించు భాగ్యం మాకు దయచేయమని ప్రభు అయిన యేసునామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, ఆయనను ప్రేమించి సేవించు ఆయన బిడ్డలకు ఇప్పుడు సదాకాలము తోడయుండుగాక. ఆమేన్.